The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. మరి ఇవాళ సాటర్డే కాబట్టి కొంచెం రొటీన్కి భిన్నంగా, కరెంట్ అఫైర్స్కి దూరంగా సంగీతమో సాహిత్యమో హాస్యమో చలనచిత్రమో అందులో ఉన్న ప్రముఖ వ్యక్తులో చరిత్ర ఇలా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అందులో భాగంగా గత కొన్ని నెలలుగా నేను ఎన్టీఆర్ గురించి కొన్ని ఎక్సర్ప్ట్స్ని చెప్తున్నాను. ఎందుకంటే అటు ఆర్జీవీ కానీ ఇటు క్రిష్ కానీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో బయోపిక్స్లో, అవి కాకుండా ఇంకొక వేరే యాంగిల్ నుంచి ఆయన్ని చూద్దామన్నటువంటి చిన్న ప్రయత్నం. ఆయన లైఫ్లో జరిగినటువంటి కొన్ని ముఖ్య సమాహారాలని అటు లైబ్రరీస్లో కొన్ని న్యూస్ పేపర్స్ కటింగ్స్ నుంచి, కొన్ని వెబ్ ఆర్టికల్స్ నుంచి, తర్వాత కొన్ని బయోగ్రఫీస్ రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్న బయోగ్రఫీస్లో ఎన్టీఆర్ గురించి రాసుకున్న విషయాల గురించి, వీటన్నిటి గురించి బాగా అధ్యయనం చేసి మీకు అందిస్తూ ఉన్నాను. లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నటువంటి విధానము, అంటే ఫస్ట్ మేజర్ చంద్రకాంత్ 100 డేస్ ఫంక్షన్లో ఆయన ఇంట్రడ్యూస్ చేయడము, ఇవన్నీ మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అయితే ఈ వారము ఎన్టీఆర్ ఎమర్జెన్సీ గురించి ఆయనకున్నటువంటి ఆలోచనలు ఏంటి, ఆయన వ్యతిరేకించారా లేకపోతే సపోర్ట్ చేశారా, ఇలాంటి క్వశ్చన్స్ గురించి ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే ఆయన వ్యతిరేకించారా లేదా అనే క్వశ్చన్ అసలు తొందరగా మనకి స్ఫురించదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు కూడా ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ అవగాహనని కూడాను అవుట్రైట్గా బహిరంగంగా ఎప్పుడూ చెప్పాల. ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడలేదు కూడా. ఒకవేళ ఎవరైనా సెట్స్ మీద ఏమైనా రాజకీయాల గురించి ఏమైనా మాట్లాడినా కూడా అవి మనకెందుకు బ్రదర్ అనేవారని రావికొండలరావు గారు ఒకసారి రాశారు. ఏఎన్ఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినా మర్రిచెన్నారెడ్డి లాంటి నాయకులతో రాసుకు పూసుకు తిరిగేవారు, అనేక మంది నాయకులతో సత్సంబంధాలు ఉండేవి, ఏవైనా మద్రాస్ బయట ఏమైనా సోషల్ ఫంక్షన్స్ కానీ అంటే కాలేజీలో ఉపన్యాసాలు లేకపోతే ఏదైనా ఇనాగ్రేషన్స్ అట్లాంటివి ఉంటుంటే వెళ్ళి సాధారణ జనంతో కలిసేవారు. ఎన్టీఆర్ మద్రాసు వదిలిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడేవారు. తెలుగు ప్రాంతాల్లో అవుట్డోర్స్కి వెళ్ళడం కూడా చాలా ఆలస్యంగా స్టార్ట్ చేశారు. ఫంక్షన్స్కి వెళ్ళడం అది అంటే సరలే వేస్ట్ అనుకునేవారు. నటుడికి పబ్లిసిటీ, పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యం అనే వాదనని ఒప్పుకునేవారు కాదు. పత్రికా రిపోర్టర్స్ వచ్చి మీ ఫోటో తీసుకొనివ్వండి, మా పత్రికకి మేము ఇలా మ్యాగజైన్ కవర్ పేజ్గా వేసుకుంటామంటే దానివల్ల నా సినిమాకి ఎక్కువ టికెట్లు తెగుతాయా అని అడిగేవారు. సో ఏదైనా మ్యాగజైన్కి ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఆర్ ఏదైనా ఒక విషయం మీద తన ఆలోచనలు ఒక ఆర్టికల్ ద్వారా పంచుకోవడం ఇవన్నీ చాలా చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి జస్ట్ అలా విజయ చిత్రలో అప్పుడో ఇప్పుడో వచ్చినాయి. అదే ఏఎన్ఆర్ అయితే ఆ అక్కినేని ఆ ఆలోచనలు అని ఆర్ ఇంకోటనే ఏదైనా వ్యాసాలు రాసేవారు. మీరు గమనిస్తే సుమాతో కూడాను ఒక షో చేశారు ప్రతి వారం అలా అనమాట. అంటే పత్రికల వాళ్ళతో కొంచెం కలుపుగోలుగా ఉండడం, మీడియాకి కొంచెం దగ్గరగా ఉండడం ఇవన్నీ కూడాను ఉండేవి. ఎన్టీఆర్ ఏంటంటే ఎంతసేపు మూవీస్కి సంబంధించిన పనే చూసుకునేవారు, మూవీ ఫంక్షన్స్కే హాజరయ్యేవాళ్ళు. అసలు చెప్పాలంటే పత్రికలు పెద్దగా చదివేవారా, రాజకీయ విషయాలు తెలుసుకునేవాళ్ళా అనేది కూడా కొంచెం డౌటే. ఏది పాలిటిక్స్కి ముందు పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఇప్పటి వరకు పత్రికలే కాదు సినిమా స్క్రిప్టులు తప్ప వేరేవి చదవలేదు అని చెప్పుకున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అంత తొందరగా మీడియాకి యాక్సెసిబుల్గా ఉండేవారు కాదు. దాన్ని పట్టుకుని కాంగ్రెస్ వాళ్ళు చాలాసార్లు వెక్కిరించారు కూడా. మేబీ అది కొంచెం అతిశయోక్తి కావచ్చు, పేపర్లు బొత్తిగా చదవట్లేదు అని అనుకోవడానికి లేదు. ఏదైనా జస్ట్ అలా గ్లేన్స్ వేసి హెడ్లైన్స్ ఒకటి చదివి నిజంగా హెడ్లైన్ అంత ఆసక్తిగా ఉంటే అప్పుడు మేబీ చదువుతూ ఉండొచ్చు. మూవీ ఇండస్ట్రీలో చాలామందికి ఈ పాలిటిక్స్తో ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సంబంధం ఉండేది, అనుబంధం ఉండేది. ఉండేది ఎందుకు, ఇప్పుడు కూడా ఉంది. ప్రజానాట్య మండలి పేరుతోటి ప్రదర్శనలు ఇచ్చేటటువంటి కమ్యూనిస్టు రచయితలు అండ్ కళాకారులు వీళ్ళందరి మీద పోలీసులు కేసులు పెట్టినప్పుడు వాళ్ళంతా మూవీ ఇండస్ట్రీకి తరలొచ్చేశారు. నాగయ్య లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చారు. మన కొంగర జగ్గయ్య గారు కాంగ్రెస్ తరఫున ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఇక నాగభూషణం గారు, వల్లం గారు వీళ్ళందరూ కూడా కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవాళ్ళు. శ్రీశ్రీ సంగతి అయితే వాళ్ళు చెప్పనే అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీ మద్రాసులో ఉండగా ఎప్పుడు మంచి కనెక్షన్స్ ఉండే తమిళ యాక్టర్స్ అయితే దాదాపు ప్రతి ఆర్టిస్టుకి ఏదో ఒక పార్టీతో అనుబంధం ఖచ్చితంగా ఉండేది. ఈ వాతావరణంలో కూడా ఎన్టీఆర్ రాజకీయాలకి దూరంగానే ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా అంటేనే మనకు అర్థమవుతుంది, అంటే ఎంత ఈయన పెద్దంత పాలిటిక్స్ గురించి పట్టించుకునేవారు కాదు. ఓన్లీ మూవీస్ అంటే మూవీస్ అంతే. ఆ మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ప్రొడ్యూసర్లో డైరెక్టర్లో ఇచ్చేవాళ్ళు తప్ప ఈయన మరీ గుచ్చిగుచ్చి అడిగితే తప్ప ఇప్పుడు అంత బలవంతంగా వచ్చిన దాఖలాలు అయితే లేవు. నా మూవీ ఏంటి, నేనేంటి, నేను యాక్టింగ్ చేశాను లేదా వెళ్ళిపోదాం అంతే తప్ప బయట విషయాలు పట్టించుకుని పాలిటిక్స్లో నేను సపోర్ట్ చేయాలి అట్లా అని చెప్పి పూర్తిగా అదేంటి దూరంగా ఉన్నారా అంటే మీడియాకి దూరంగా ఉన్నారు, కానీ ప్రజలకి దగ్గరగానే ఉన్నారు. ఏదైనా వరదలు అవి వచ్చినప్పుడు ఆయనే స్వయంగా జోలే పట్టుకుని ఇంటింటికి వెళ్ళి అడగడము అట్లా అవన్నీ కూడా చేశారు. అది పాలిటిక్స్లో భాగంగా చేయలా, ఓన్లీ తనకి ప్రజల మీద ఉన్నటువంటి కన్సర్న్ని ఆర్ మనం వెళ్తే కొంచెం వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అనుకున్నప్పుడు అలా వెళ్ళి అడగడము అవి చేశారు. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
పాటే అందరికీ నమస్కారం. నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో. భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమానికి. సో మనము రాజకీయాలు దాంట్లో ఆయనకి మీడియా పట్ల ఉన్నటువంటి కనెక్షన్, ఆయన ఎంతలా మీడియాని పట్టించుకునేవారనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. మామూలుగా అయితే కనుక ఒక 60 ఏళ్ళు గడిచిన తర్వాత పార్టీ పెట్టినప్పుడు జనాలందరికీ ఖచ్చితంగా అనుమానం వస్తుంది. మనం ఇప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ఈయనకి అసలు ఏం తెలుసని ఈ ఫీల్డ్కి వస్తున్నారు. మూవీస్ అంటే సరే డ్యాన్స్ బాగా చేస్తారు, మంచి కామెడీ టైమింగ్ ఉంది, ఇట్లా మనం ఏదైనా ఒకటి అనుకుంటాం. బట్ పాలిటిక్స్ గురించి ఏం తెలుసని ఇలా ఈ ఫీల్డ్కి వస్తున్నారు, అసలు ఈయన ఏ పార్టీ సక్సెస్ అవ్వగలడు, ఇట్లాంటి డౌట్లు వస్తూ ఉంటాయి. అలాగే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడాను జనాలందరికీ అలాగే అనుమానం వచ్చిందంట, ఈయనకు అసలు ఏం తెలుసని రంగానికి వస్తున్నాడు అని. ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికా అన్నట్టు ఈనాడు పేపర్ ఎంబీఆర్ శాస్త్రి గారు, అలాగే జర్నలిస్ట్ ఒక ఆయన రామానుజన్ అని ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ఈ ఎంబీఆర్ శాస్త్రి గారు ఆ తర్వాత రోజుల్లో ఆంధ్రభూమికి ఎడిటర్ అయ్యారు. వీళ్ళిద్దరిని ఎన్టీఆర్ని ఇంటర్వ్యూ చేయడానికని ఈనాడు పేపర్ వాళ్ళు పంపించారు. ఆ రోజు ఎన్టీఆర్ కనబరిచినటువంటి రాజకీయ అపరిపక్వత చూసి అందరూ కూడాను నివ్వరిపోయారు. అంటే వాళ్ళిద్దరూ అండ్ ఆ తర్వాత చదివిన వాళ్ళు కూడా, ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో వాళ్ళు కూడా నివ్వరిపోయారంట. ఆ విషయం వాళ్ళు తర్వాత రోజుల్లో చెప్పుకున్నారు. ఇంటర్వ్యూని యాజ్ ఇట్ ఈస్గా కాకుండా మేనేజ్మెంట్ అవసరాలకి తగ్గట్టుగా తీర్చిదిద్ది ప్రచురించారంట. ఎందుకంటే అది మామూలుగా ఇద్దరు వెళ్ళి చేసిన ఇంటర్వ్యూ కాబట్టి తర్వాత దాంట్లో ఏమైనా కొంచెం తప్పులున్నా లేకపోతే లోటుపాట్లున్నా దాన్ని వాళ్ళు సరిచేసి వేశారు. అదే కనుక బహిరంగ సభల్లో కానీ లైవ్లో కానీ అలాంటివన్నీ కుదరవు కదా, అప్పుడు ఏదైనా చెప్తే ఇంకా ప్రతిపక్షం వాళ్ళకి ఒక ఆట బొమ్మగా మారిపోవడమే, ఇంకా ఆడేసుకుంటూ ఉంటారు. మీరు గమనిస్తే ఇప్పుడు మన ఎవరు అప్పుడు బీకామ్లో ఫిజిక్స్ ఉంటుంది అన్న ఎమ్మెల్యే కానీ, తర్వాత మొన్న మన బండ్ల గణేష్ కూడాను వైఎస్ రాజశేఖర రెడ్డి ఓడిపోలేదా అని అంటే ఓడిపోయారా అనగానే ఏ ఊకోండి సార్ మీరు అని. అంటే లైవ్లో కానీ లేకపోతే ఒక ఇంటర్వ్యూలో ఎడిట్ చేయకుండా వేసినప్పుడు అనవసరంగా ప్రతిపక్షం వాళ్ళకి ఒక మంచి న్యూస్ ఐటమ్ అవ్వడం తప్ప అంతకుమించి ఇంకేం ఉండదు. సో ఈ ఇద్దరు కూడా, ఈనాడు నుంచి వచ్చిన ఇద్దరు జర్నలిస్టులు కూడాను తను చెప్పినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన పాయింట్స్ అన్నింటినీ యథాతథంగా కాకుండా కొంచెం మేనేజ్మెంట్ అవసరాలకి అనుగుణంగా తీర్చిదిద్ది మరీ వేశారు. వేరే లైవ్లో అయితే అట్లాంటి ఏదైనా తప్పులు చేసినా చెందినా మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక మాట దొర్లినా ఇంకా దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము కదా. ప్రకాశం గారి గురించో ఎవరి గురించో ఏదో పొరపాటు మాట్లాడేశారంట ఒకసారి బహిరంగ సభలో. వెంటనే కాంగ్రెస్ వాళ్ళు దుర్యోధనుడు మాయసభను ప్రవేశించి కాలు జారి పడ్డాడు అని గేలి చేశారు. తనకి రాజకీయాలు కొత్త కావు అని ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పి నేను చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాను. నేను కార్డు హోల్డర్ని కూడాను, కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్షిప్ కార్డు కూడా ఉంది నాకు అని చెప్పుకున్నారు. అలాగే నక్సలైట్లు అచ్చమైన దేశభక్తులు అట్లాంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఎమర్జెన్సీ విధింపు గురించి నొచ్చుకున్నారని, బహిరంగ వేదికల మీద కాకపోయినా పోలీస్ అధికారుల దగ్గరైనా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కారని బయోపిక్లో చూపిస్తే మనము అవునా కాదా అనేది తేల్చుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే దేనికైతే సాక్ష్యం అయితే లేదు, బయోపిక్ తీసినప్పుడు మామూలుగా మెయిన్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికే కొన్ని సీన్స్ని కల్పించాల్సి వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, ఎవరైనా అందులో పెద్దంత తప్పు పట్టాల్సింది కూడా లేదు. దాన్నే సినిమాటిక్ లిబర్టీ అని కూడా అంటారు. కొంచెం వాళ్ళకి పాజిటివ్గా ఉండేట్టు, వాళ్ళని ఎలివేట్ చేసేట్టు సీన్స్ రాసుకోవడం అనేది. అయితే ఆ రాసిన సీన్ ఏదైతే, కల్పించిన సీన్ ఏదైతే ఉందో అది సినిమాటిక్ లిబర్టీ కొంచెం అర్థవంతంగా మీనింగ్ఫుల్గా ఉంటే అది ఒకవేళ అబద్ధమైనా కొద్ది గొప్ప చెల్లిపోతుంది. కానీ అన్వయం చూసుకోకుండా కొన్ని సన్నివేశాలు పెట్టారు కాబట్టి కొంచెం అది ఏంటి మరి ఇది తెలియకుండా ఉండదు కదా. చాలామంది తర్వాత దీని మీద పాయింట్స్ రేజ్ చేశారు, లేకపోతే వాటి గురించి పబ్లిక్గా మాట్లాడారు అన్నప్పుడు అరే ఇది ఎందుకు వీళ్ళు మనకే తెలిసింది వీళ్ళకి తెలియలేదా అని ఒక డౌట్ వస్తుంది. రాయలసీమ క్షామ నివారణ నిధికి రాయలసీమలో కరువు వచ్చినప్పుడు విరాళాలు సేకరించే ఐడియా హీరోదే అని చూపించారు. కానీ గుమ్మడి తన ఆత్మకథలో రాసిన దాని ప్రకారం రాయలసీమ కరువు గురించి ఫోటోలు నార్లవారి సంపాదకీయాలు ఆంధ్రప్రభలో చూసిన గుమ్మడి ఎన్టీఆర్తో ఏదో మాల్గా ఒక యథాలాపంగా పృథ్వీరాజ్ కపూరు మాల్గా సాంఘిక నాటక ప్రదర్శనల ద్వారా విరాళాలు అవన్నీ సేకరించి ఈ సోషల్ కాజ్ కోసం అని చెప్పి ఇస్తూ అలా తను ఒక స్ట్రాటజీ బాలీవుడ్లో స్టార్ట్ చేశాడు కదా, సో మనం కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయితే బాగుంటుంది కదా అని సూచించారు. ఒక రెండు మూడు రోజుల చర్చల తర్వాత ఎన్టీఆర్ తమ్ముడిని పుండరీకాక్షయ్య గారిని మద్రాసు రప్పించి అందరూ కలిసి ప్రోగ్రాం ఫైనలైజ్ చేశారు. ఒక ఫ్లో చార్టు, ఒక మొత్తం స్కెడ్యూల్ వేసుకొని ఎన్టీఆర్ జీవరలక్ష్మి గుమ్మడి ఏమో కరువు రోజులు అనే నాటికని, పుండరీకాక్షయ్య పేకేటి శివరాం వి మధుసూదన్ రావు గారి భార్య సరోజిని ఇంకా కొంతమంది కలిసి దారినపోయే దానయ్య అనే నాటికని, ఎంఎస్ రామారావు తన సొంత ఆర్కెస్ట్రాతోటి లలిత సంగీతం, ఇలా ఒక ఫ్లో చార్ట్ అవి రాసుకుని నెల్లూరు నుంచి విజయనగరం వరకు తిరిగి నిధుల్ని సేకరించారు. అయితే ఇక్కడ ఏంటి, సినిమాటిక్ లిబర్టీ ఎలా తీసుకున్నారంటే ఇది ఎన్టీఆర్ బయోపిక్, గుమ్మడి బయోపిక్ కాకపోవడం వల్ల ఆ నిధి సేకరణ ఐడియా ఎన్టీఆర్కి వచ్చినట్టు చూపించారు. అసలు ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఒక యాక్టర్ ఇలాగా నిధులు సేకరించడానికి వెళ్ళడం జనాలకి దగ్గరగా వెళ్తే, అంటే మామూలుగా ఎప్పుడు స్క్రీన్ మీద చూసే హీరోని రిజియల్లో చూడాలి అని ఎగబడి జనాలు వస్తారు కాబట్టి మంచి ఇవి వస్తాయి, ఫండ్స్ వస్తాయి అనేది అట్లా టర్న్ చేశారు. అయితే దాని కారణంగా నాగిరెడ్డి గారితో గొడవ వచ్చినట్టు చూపించడమే కొంచెం విమర్శలకి దారితీసింది. ఎందుకంటే వాళ్ళ నాగిరెడ్డి గారి సంస్థతో కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది నడుస్తూ ఉండగా తనతో చెప్పకుండా నిధి సేకరణకు వెళ్ళడం పట్ల నాగిరెడ్డి అభ్యంతరం తెలిపినట్టు, దాని మీద కోపం వచ్చి ఎన్టీఆర్ సొంత ఒక సంస్థని స్థాపించినట్టు, బయట సినిమాలకు సైన్ చేసినట్టు చూపించారు. బట్ అప్పటికే ఎన్టీఆర్ ఒక 5 బయట సినిమాలు, అంటే రాజ్యం పిక్చర్స్ వారి దాసి, ఏవిఎం వారి సంఘం, భరణి వారి ట్రైలింగ్యువల్ మూవీ ఒకటి చండీరాణి అని ఇలాంటివన్నీ ఒప్పుకొని సంతకాలు పెట్టారని ఫేమస్ సినీ జర్నలిస్ట్ ఎంఎల్ నరసింహం రాశారు. ఎన్టీఆర్ అలిగితే చక్రపాణి ఎల్వి ప్రసాద్ని వెంటబెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి నచ్చజెప్పి చంద్రహారంకి సైన్ చేయించారని ఏదైతే బయోపిక్లో చూపించారో అది కూడా కరెక్ట్ కాదు అని రావికొండలరావు గారు చెప్పారు. చక్రపాణి గారు ఎవరింటికి వెళ్ళక్కర్లేదు, ఆయన ఒక్క ఫోన్ చేయిస్తే చాలు, స్టార్స్ అందరూ కూడా వెంటనే వచ్చి వాళ్ళేవాళ్ళు. పైగా అప్పటికే చంద్రహారం షూటింగ్ కూడా నడుస్తోంది అన్నారు రావికొండలరావు గారు. సో ఇలాగా అంటే కొన్ని సత్య దూరాలు ఉండొచ్చు, కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవచ్చు, అవన్నీ కూడాను ఎలా ఉంటాయంటే బయోపిక్కి సపోర్ట్ చేసే విధంగా ఉంటాయి. బట్ కొన్ని మనకి బయట తెలిసినప్పుడు అరే ఇది చూసుకోలేదా ఇంత హోంవర్క్ చేశారు అని అనిపిస్తుంది. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి చెప్తాను చిన్న విరామం తర్వాత.
Oh, Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎలా బయోపిక్లో కొంచెం వక్రీకరించారు అనేది నేను చెప్తూ ఉన్నాను. రాయలసీమ కరుణనిధికి తన తండ్రికి ఇవ్వబోయినటువంటి సీన్ గురించి నాగిరెడ్డి గారు కొడుకు విశ్వనాథ్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. దానికి మాకు ఏ సంబంధము లేదు, అసలు ఆ నిధి పేరే ఆంధ్రప్రభ రాయలసీమ క్షామ నివారణ నిధి. 1952 మే 25 మద్రాసులో ఉన్నటువంటి వాణిమహల్లో ఒక సభ జరిపి ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారికి ఎన్టీఆర్ ఆ విరాళం మొత్తం నిధిని అందజేశారు. ఆ నిధుల్ని రామకృష్ణ మఠం ద్వారా వెచ్చించమని కూడా ఎన్టీఆర్ కోరారు అని గుర్తు చేశారు. పనిలో పనిగా ఒక చిన్న చురక కూడా వేశారు. ఇంకా నయం, అది మా నాన్న తన దగ్గరే ఉంచేసుకున్నాడని చూపించారు కాదు అని కూడా అనేశారు అని జోగ్గా. ఆ నిధులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారికి ఇమ్మని చెప్పినట్టు సినిమాలో చూపించారు. 1953 దాకా ఆంధ్ర రాష్ట్రమే ఏర్పడలేదు. 1956 దాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదు. అప్పుడు కానీ నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి కాలేదు. ఈ విషయాన్ని ఇంకొక జర్నలిస్టు రెంటాల జయదేవ ఎత్తి చూపించారు. పిచ్చి పుల్లయ్య 1953 ద్వారా తాతినేని ప్రకాశ్రావు తన ఫస్ట్ మూవీ పల్లెటూరు 1952 రిలీజ్. అది దానికి మళ్ళీ అండ్ తోడు దొంగలు 1954 రిలీజ్. దాని ద్వారా యోగానంద్ వాళ్ళిద్దరికీ డైరెక్షన్ ఫస్ట్ ఛాన్స్ ఎన్టీఆర్ ఇచ్చారని చూపించడం కూడా అసలు యాక్చువల్గా అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ మూవీ 1953 నాటి అమ్మలక్కలు. అలాగే టీవీ రాజు గారు కూడాను 1952 టింగురంగ అని ఒక మూవీకి చేసిన తర్వాత ఎన్టీఆర్ సినిమాకి, ఎన్టీఆర్ మూవీస్కి పనిచేశారు. ఎమర్జెన్సీ టైం వచ్చేసరికి ఆయన అన్నదమ్ముల అనుబంధం మూవీ తీసుకుని, అంటే రీళ్లు తీసుకుని రావడానికి మద్రాసు వెళ్ళి కర్ఫ్యూ టైంలో ధైర్యంగా వ్యవహరించే సీను, ఆ సందర్భంగా ప్రజాస్వామ్యం చెరపాలిందని వ్యాఖ్యానించిన సందర్భం గురించి చెప్పాలంటే అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ చెప్పాల్సింది ఎమర్జెన్సీ విధించింది 1975 జూన్ 26 ముందు రోజు రాత్రే ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసేశారు. ఆ రోజున అన్ని చోట్ల మామూలుగానే కార్యకలాపాలు నడిచినాయి. మన రాష్ట్రంలో ఏ అలజడి లేదంట. క్రమేపీ అరెస్ట్ వార్తలు అవి బయటకు వచ్చినాయి. చాప కింద నీరులాగా వ్యతిరేకత బలపడుతూ వచ్చింది తప్ప అప్పటికప్పుడు ఏ విప్లవం అయితే వచ్చేయలేదు. అండ్ ఇంకా తమిళనాడు విషయానికి వస్తే శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయి కాబట్టి అక్కడ ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయమంటే అప్పట్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉన్న కరుణానిధి సహకరించాల. ఆ కోపంతో ఆవిడ 20 ప్రిన్సిపల్స్ పథకం ఒకటి ఉంది కదా, 20 ప్లాన్, ఆ 20 సూత్రాల పథకం తమిళనాడులో అమలు కావట్లేదు అన్నది. ఎందుకంటే అవన్నీ మేము ఎప్పుడు అమలు చేసేసాం కనుక అన్నాడు కరుణానిధి. జాతీయ ప్రతిపక్ష నాయకుల్లో అరెస్ట్ తప్పించుకున్న వాళ్ళందరికీ తమిళనాడులో ఆయన ఆశ్రయం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇదంతా ఇందిరాగాంధీకి ఇంకా కోపం వచ్చేలా టర్న్ అయింది. కరుణానిధి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఎంజీఆర్ ఇచ్చిన అభ్యర్థన అడ్డం పెట్టుకుని 1976 ఫిబ్రవరి 1 ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఆ సందర్భంగానే కరుణానిధి కొడుకు స్టాలిన్ని, మిగతా డిఎంకే నాయకుల్ని జైల్లో పెట్టారు. జైల్లో స్టాలిన్ని కొట్టారు కూడాను. దానికి కారణం ఏంటనేది ఎవరు స్పష్టంగా చెప్పలేదు, కానీ స్టాలిన్ మీద అప్పట్లో చాలా వార్తలు వస్తుండేవి. అంటే లైక్ ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వాలకు ఉండే విశేషాధికారాలను ముఖ్యమంత్రి కొడుకు హోదాలో స్టాలిన్ పూర్తిగా దుర్వినియోగం చేశాడని, ఎస్పెషల్లీ మహిళని విపరీతంగా వేధించేవాడని అందుకని జైల్లో వేసి కొట్టారు అని అంటారు. కరుణానిధి మిగతా కొడుకులనికి ఎవరికి కూడాను ఈ దుర్గతి పట్టలేదు, తనొక్కడికే అట్లా. అది ఆ వార్త బయటికి వచ్చి డిఎంకే వాళ్ళు నిరసన ప్రదర్శనలు చేస్తే వాళ్ళని అదుపు చేయడానికి గవర్నర్ పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వం కర్ఫ్యూ విధించిందేమో తెలియదు, కానీ దీనివల్ల అయితే మాత్రం కాదు. ఒకవేళ కర్ఫ్యూ విధించినా, స్టాలిన్ని కొట్టారన్నా, అదంతా 1976 ఫిబ్రవరిలో అయి ఉండాలి. అన్నదమ్ముల అనుబంధం మూవీ 1975 జూలై 4 రిలీజ్ అయింది. సో అది ఇది కరెక్ట్గా బేరీ చేసి చూసుకుంటే చాలా టైం ఫ్రేమ్ గ్యాప్ ఉంది. అసలు దాన్ని ఎందుకు పెట్టినట్టు అంటే, రాజకీయాల్లోకి రాకపూర్వమే ఎన్టీఆర్ ఇందిరాగాంధీకి విధానాలు నచ్చేవి కావని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ప్రయత్నమా మరి ఏంటి అనేది తెలీదు. ఎమర్జెన్సీలో ప్రజాస్వామ్యాన్ని కాలరాయడాన్ని నిరసించిన, తమ మీద చేసిన జులుంని ధిక్కరించిన వాళ్ళు కళాకారులు చాలామంది ఉన్నారు. కిషోర్ కుమార్ విసి శుక్ల ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆల్ ఇండియా రేడియోలో అతని పాటలను బహిష్కరించారు చాలా రోజులు. అయినా అతను భయపడలా. అలాగే దేవానంద్, విజయానంద్ లాంటి చాలామంది ఎమర్జెన్సీ నడుస్తున్నంతకాలం నిరసించినట్టుగా ప్రకటనలు ఇవ్వకపోయినా, ఎమర్జెన్సీ ఎత్తేయగానే కాంగ్రెస్ను ఓడించి జనతా పార్టీని గెలిపించండి అంటూ బాంబేలో ర్యాలీలు కూడా నిర్వహించారు. ఎన్టీఆర్ అయితే అలాంటివి ఎప్పుడు ఏం చేయలేదు. ఇందిరాగాంధీని ఎంతగా పేర్కొంటూ ఎప్పుడు విమర్శించలేదు. మరి అందులో చూపించింది మరి ఎలాగా అంటే, కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కాంగ్రెస్ అంటే ఫస్ట్ నుంచి అంటే పాలిటిక్స్లోకి రాకముందరి నుంచి కూడాను కాంగ్రెస్ అంటే కొంచెం ఇది ఉన్నది, వ్యతిరేకత ఉన్నది, అందుకే పార్టీలోకి వచ్చారు, ఒక పార్టీ పెట్టారు, పాలిటిక్స్లోకి వచ్చింది అందుకు అని చెప్పడానికి కొంచెం వెన్నుదన్నుగా ఉంటుంది అనుకున్నారా మరి ఏంటి అనేది తెలియదు. కానీ సంభవం ఇదైతే కారణం కాదు అని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇది పూర్తిగా మనం విశ్లేషించి చూస్తే, మూవీని మూవీలాగే చూడాలి అనుకుంటే ఎస్ అదంతా కూడా కరెక్టే, బాగుంది, బాగా చేశాడు అని అనుకోవచ్చు. బట్ బయోపిక్ని కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కొంచెం మార్చినప్పుడు ఆ మార్చిన పాయింట్స్ ఏంటనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది కదా, అది అన్నమాట సంగతి. ఇంకా బోలెడు ఉన్నాయి విశేషాలు, చెప్తాను చిన్న విరామం తర్వాత.
మీద పల్లెలన్నీ పాల పిట్టలై పాట పాడుతుంటాయి,
నేల మీద పల్లెలన్నీ పాల పిట్టలై పాట పాడుతుంటాయి,
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు కప్పుతుంటాయి,
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు కప్పుతుంటాయి,
పారుతున్న ఏరులన్నీ పాలధారలై పొట్ట నింపుతుంటాయి, ముంగిలోన సింగిడమ ఏడు రంగులై బొట్లు పెట్టుతుంటాయి,
నేల మీద పల్లెలన్నీ
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు కప్పుతుంటాయి.
గుట్టల మీద పెద్ద గుట్టలు, పొద్దుగాల నీడబట్టే చెట్టు కొమ్మలు, కొంగులల్ల నీళ్లు తెచ్చే నీలి మబ్బులు, చల్లుతాయి నేల మీద వాన చిరుకులు, ఎన్నెలమ్మ ఎలుగులల్ల కాపకాలు, మనసులో నిండి ఉన్న ఆనవాలు,
పల్లెలన్నీ పాల పిట్టలై పాట పాడుతుంటాయి,
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు గప్పుతుంటాయి. మూల సుక్క వడువగానే బాల సంతులు, తెల్లారేదాకా మోగుతాయి చేతి గంటలు, లేచేదాకా కొక్కరొక్క కోడి కూతలు, మోటబాయి తోట కాడ పాడే పాటలు, నల్ల నేల భూములన్నీ పుట్టు మచ్చలు, ఎర్ర చెక్క నేలలన్నీ పచ్చబొట్టులు,
పల్లెలన్నీ పాల పిట్టలై పాట పాడుతుంటాయి,
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు గప్పుతుంటాయి. లేమో అన్నదమ్ములు, నాలుగేసి దిక్కులేమో అక్క చెల్లెలు, మారుతున్న కాలాలు మంచి మిత్రులు, అవనీ ఆకాశమేమో భార్య భర్తలు, జంతు జీవరాశులన్నీ చిన్న పిల్లలు, మానవ జాతికేమో లేనలేము ఎల్లలు,
పల్లెలన్నీ పాల పిట్టలై పాట పాడుతుంటాయి,
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు గప్పుతుంటాయి. దేవుడిచ్చి పెంచిన ఇన్ని జాతులు, మొక్కుతున్నాయిలోన రెండు చేతులు, రూపాయల కట్టలతో కని కట్టులు, పుట్ట గ్రానైట్ పేరుతో తాకట్టులు, స్వార్థపు మాయలే నేటి మనుషులు, పల్లె తల్లిని చెరుచుతుండ్రు ఈ దోషులు,
పల్లెలన్నీ పాల పిట్టలై పాట పాడుతుంటాయి,
అరే అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు గప్పుతుంటాయి,
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు గప్పుతుంటాయి,
అడవులన్నీ పుడమి తల్లి పట్టు చీరలై ఒళ్ళు గప్పుతుంటాయి.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కదలే పనికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, వీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా.
the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎలా బయోపిక్లో స్లైట్గా ట్వీక్ చేశారు అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. అయితే జాతీయ ప్రతిపక్ష నాయకుల్లో ఎలా ఉండేది, ఒకవేళ కర్ఫ్యూ గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు అక్కడ చెన్నైలో మూవీ రిలీజ్ని అడ్డుకున్నారని చెప్పి బయోపిక్లో చూపించారు కదా, ఇందిరాగాంధీని తిట్టడము అది ఇది అంటే, తిట్టడం అంటే నిరంకుశ పాలన పోవాలి అని అనడము. నిజానికి ఇందిరాగాంధీ 1972 నుంచి పార్టీని దేశాన్ని తన చేతిలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక బలమైన నాయకత్వాన్ని పక్కన పెట్టేసి తనకెవరైతే విధేయులుగా ఉండి కొంచెం బలహీనులు ఎవరైతే అంటే చెప్పిన మాటల్లో వినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ముఖ్యమంత్రులుగా నిలబెట్టడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో కూడాను పివి నరసింహారావు అలాగే ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు స్టేట్లో ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్లే చీఫ్ మినిస్టర్స్ అయ్యేవాళ్ళు. ఎవరైనా ఢిల్లీ నుంచి నామినల్గా కొంతమంది పరిశీలకులు వచ్చి అది గమనించేవాళ్ళు. 1972 నుంచి ఆ పద్ధతి మారిపోయింది. అంటే ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేది తెలియక ఆ నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలేస్తూ తీర్మానం చేయడం ఒక్కటే పార్టీ ఎమ్మెల్యేలు చేయవలసిన పని అయిపోయింది. తను పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీఆర్ కూడా అదే ప్రాసెస్ని కొనసాగించారు. సంస్థాగత ఎన్నికలు జరపడాలు అలాంటివి ఏం లేవు, అన్ని అధికారాలు అధిష్టానానివే, అంటే ఎన్టీఆర్దే, తను చెప్పిందే వేదం అన్నట్టు. అందుకని ఎన్టీఆర్కి ఇందిరా అప్రజాస్వామ్య పోకడలు నచ్చలేదు అని అనుకోవడానికైతే లేదు. ఎందుకంటే అదే సేమ్ ప్రాసెస్ని తను అవలంబించారు కాబట్టి మనము అట్లా అనుకోవడానికైతే లేదు. అండ్ ఇక కాంగ్రెస్ తన ముఖ్యమంత్రుల్ని మార్చడం అనేది 1972 నుంచి ఇందిరా పని చేస్తూనే ఉంది. ఒక ఏపీ అనే కాదు, తను పాలించిన అన్ని రాష్ట్రాల్లో కూడా అదే చేసింది. ఆ విషయం ఎన్టీఆర్కి 1982 దాకా తెలియలేదా అనే క్వశ్చన్ మనకు ఎరేజ్ అవ్వచ్చు. అంటే అదో పెద్ద ఇష్యూ కింద చేసి రాజకీయ లబ్ధి ఏదైనా పొందడానికైనా సరే తన సహచరుల పట్ల ఎట్లా ప్రవర్తించారు? ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు తీసిపడేశారు. శ్రీపతి రాజేశ్వర్ లాంటి వాళ్ళని మంత్రుల్ని చేశారు. ఏంటి మరి శ్రీపతి రాజేశ్వర్కు ఉన్న అర్హత అంటే జస్ట్ వరల్డ్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్కి అధ్యక్షుడు అంతే. అలాగే 1989లో ఒక్కసారిగా 31 మంది సభ్యులున్న క్యాబినెట్ని రద్దు చేసి పడేసి 17 రోజుల పాటు తను ఒక్కడే పరిపాలించాడు. దానికి ఏంటి రీజన్ అంటే బడ్జెట్ ప్రతిపాదనలు ప్రెస్కి లీక్ అయినాయి అని. ఓకే, ప్రెస్కి లీక్ అయితే అలాంటప్పుడు ఆ సంబంధిత మంత్రిని, మిగతా ఎవరైనా ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని, వాళ్ళని మార్చాలి తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ని రద్దు చేసే అవసరం అయితే లేదు కదా. దానికి దీనికి ఏం సంబంధం? అఫ్కోర్స్ ఆ విషయానికి వస్తే ఇప్పుడు కేసీఆర్ అయితే ఎన్టీఆర్కి ఇంకా కొంచెం రీమిక్స్ వర్షన్లా అనిపిస్తూ ఉంటారు, అసలు క్యాబినెటే కూర్చలేదు కాబట్టి. ఇలాంటి వ్యక్తులకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నది, లేదా దాన్ని కాలు రాసిన వాళ్ళని తిట్టడము, ఇందిరాగాంధీ అలా ఎమర్జెన్సీ పెట్టేసరికి నియంతృత్వ పోకడలు అవి ఇవి అని తిట్టడం, ఇవన్నీ చెప్తే కొంచెం హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉంటుంది. పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కాంగ్రెస్ని నానా తిట్లు తిట్టారు. దుష్ట కాంగ్రెస్, కుక్క మూతిపిందెలు, అది ఇది అని. అసలు నిజానికి కాంగ్రెస్ పట్ల, కాంగ్రెస్ విధానాల పట్ల ఎన్టీఆర్ ఏ రోజు విముఖత అయితే చూపించాల. స్టూడెంట్ డేస్ నుంచి కూడా కాంగ్రెస్లోనే ఎదిగి మంత్రి కూడా అయిన చంద్రబాబుకి తన పిల్లనిచ్చి పెళ్లి చేశారు. రీజన్ అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఏదో కూతురు ఇష్టపడిందనో, లేకపోతే చేయాల్సి వచ్చిందనో, లేకపోతే వాళ్ళ నాన్న తనతో మూవీస్ చేశాడు కాబట్టి చేయాల్సి వచ్చిందనో, అంటే నిర్మాత కొడుకే కదా, సో అందుకని తప్పలేదనో చెప్పుకోవడానికైతే లేదు. కొంచెం బాగా చురుకైన పిల్లాడు కాబట్టి ఇచ్చి పెళ్లి చేశారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఎప్పుడు అప్పుడు కూడా కాంగ్రెస్ని దూరం పెట్టలా. ఎమర్జెన్సీ టైంలో అన్ని ఆకృత్యాలకి మూల విరాట్ అయిన సంజయ్ గాంధీకి అనుచరుడు, యూత్ కాంగ్రెస్ ద్వారా విశ్వాసపాత్రుడు అని తెలిసి కూడా ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ పార్టీలోనే వర్ధలుతున్న యువ నాయకుడిని అల్లుణ్ణి చేసుకున్నారు. అలాగే భవనం వెంకట్రామ్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకార సభకి హాజరై అభినందనలు కూడా తెలిపారు. వ్యక్తిగతంగా ఫ్రెండు అని అనుకుంటే ఇంటికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి రావచ్చు, సభకి వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకని ఎన్టీఆర్కి కాంగ్రెస్ పట్ల విముఖత ఉన్నది, ఏహ్యత ఉన్నది అనేది ఏ రుజువు లేదు, ఆధారాలు కూడా లేవు. కానీ కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించారన్న పుకార్లు కూడా ఉండేవి. ఇంకా చెప్పాలంటే ఇదంతా చూస్తే ఎన్టీఆర్ ఎమర్జెన్సీ విధింపు మీద విరుచుకుపడిందంతా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకుని కపోల కల్పితం తప్ప నిజం కావడానికి ఏమాత్రం ఆస్కారం లేదు అనిపిస్తుంది. నిజానికి మూవీలో కూడా ఎన్టీఆర్ తెగింపంతా సినిమా రీళ్లు తీసుకురావడానికి తప్ప ఏదన్నా ఒక పాలిటిక్స్లో ఇంకెవరికన్నా అరెస్ట్ చేసినందుకో ఏదన్నా అని అన్నట్టుగా అయితే చూపించలే. సినిమా కోసమని అట్లా రివోల్ట్ అవ్వడం అనేది అది పెద్ద విషయం కాదు. సినిమా ఈ వారం కాకపోతే నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుంది. ఈ రోజుల్లో అసలు చెప్పిన టైంకి ఏది రిలీజ్ అవుతుంది కదా. ఏదైనా ఇప్పుడు చెప్తే కనీసం 6 నెలలు గ్యాప్ వస్తుంది, 3 నెలలు గ్యాప్ వస్తుంది, అలా ఉన్నాయి కదా చాలా పోస్ట్పోన్ అవుతూ వచ్చి. అండ్ జయాపజయాల మీద ఆలస్యం ప్రభావం పడటం అనేది అయితే ఉండదు. అప్పట్లో ఆలస్యం అయితే మాత్రం ఏమయ్యేది కనుక ఏమో పెద్ద టెక్నాలజీ ఎక్కువైపోయి అసలు వీడియో పైరసీ అయిపోతుంది, లేకపోతే ల్యాబ్ నుంచి రీళ్లు దొంగతనంగా తీసుకెళ్ళిపోతారనో, లేకపోతే థియేటర్స్ కొన్ని లాబీస్ లీజుల్లో ఉండి ఇంకో సినిమాకి అలాట్ చేసేవాళ్ళనో, అలా ఏం లేదు కదా అట్లాంటివి. అయినా ఎన్టీఆర్ వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ నటించిన సినిమాకి అలా చేసే దమ్ము ఎవరికి ఉండదు కూడా. సినిమా రిలీజ్ కానీ కాకుండా ఎవరైనా ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే అడ్డుకుంటున్నట్టు చూపించుంటే కొంచెం ఎఫెక్టివ్గా ఉండేది. కానీ అలా చూపించాలంటే ఎవరు వాళ్ళు అనే క్వశ్చన్ వస్తుంది కదా. సో అట్లా చెప్పకుండా అందుకని అంటే మూవీ రిలీజ్ సంగతే తీసుకున్నా అట్లా చూసుకున్నా 1976 ఫిబ్రవరిలో రిలీజ్ అయిన మూవీ ఏదైనా ఉంటే అది చెప్పాల్సింది తప్ప బొత్తిగా 7 నెలల క్రితం రిలీజ్ అయిన మూవీని తీసుకుని అది అప్పుడు రిలీజ్ అయిందని మార్చి అలా చెప్పడం వల్ల అనవసరంగా కొంచెం అంటే ఇప్పుడు రెంటాల జయదేవ్ గారు కానీ రావికొండలరావు గారు కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగేటటువంటి ఒక అవకాశం వచ్చింది. సో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా కూడా బయోపిక్స్లో ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ దట్ అది కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండేలాగా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మామూలు జనాలు ఎవరైనా సరే మూవీ చూసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళైతే కరెక్ట్గానే అనుకుంటారు, అంత మరీ లోతుకి వెళ్ళి ఎవరు విశ్లేషించరు. కానీ క్రిటిక్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ఆ బయోపిక్ ఎవరి మీద అయితే తీస్తున్నారో వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళతో కొంచెం కొంతకాలం సమయాన్ని గడిపిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రంధ్రాన్వేషణ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా తీస్తూ ఉండాలి. అది సరే, చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం. తిరిగి నెక్స్ట్ శనివారం ఎన్టీఆర్ స్పెషల్లో మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి ఇవాళకి ఇంతటితో సమయాభావం వల్ల ఆపేస్తున్నాను. బట్ రెగ్యులర్గా సోమవారం నుంచి శుక్రవారం వరకు మనము మాట్లాడుకునే రెగ్యులర్ టాపిక్స్ ఎటు ఉంటాయి. సో స్టే ట్యూన్ టు మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతానికి ఇవాళకి ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఆర్జే వెన్నెల సెయింగ్ గుడ్ బై. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. లెట్స్ మీట్ అగైన్ ఆన్ మండే.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెలా గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 7, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ది హోస్ట్స్ ఇస్ వారెంటెడ్ బై ది హోస్ట్స్ దట్ ది వర్క్ ఇస్ దేర్ ఒరిజినల్ కంట్రిబ్యూషన్ ఆర్ దే హావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ది ఒరిజినల్ కంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. అట్ సర్టన్ టైమ్స్ ది హోస్ట్స్ మే ఎక్స్‌ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయస్డ్ అండ్ హెన్స్ లిసనర్స్ డిస్క్రెషన్ ఇస్ అడ్వైజ్డ్.
దూరం ఊరికొచ్చి